గుడ్ మార్నింగ్ ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రార్థనా పూర్వకంగా కొనసాగుతూ దేవుని యొక్క సన్నిధిలో గడపవలసినటువంటి రీతిని మీ సమయంలో గడుపుతున్నారని నేను భావిస్తాను. ఈ దినమందు మనము యేసావు యాకోబుల యొక్క కథను గురించి ధ్యానించుకుందాము. నేను గతంలో దీనిని గురించి ధ్యానించి ఉండవచ్చును, అయితే మరోసారి ధ్యానించవలనని ఆశ కలగటంతో నేను ఈ అంశం మీద మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఆదికాండము 25:24-34 వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కమలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వల్లి నుండెను గనుక అతనికి యేసావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యేసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యేసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టవని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావుబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడి యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ కథను మనం చాలాసార్లు విని ఉంటాము. అనేక మంది దీని మీద మాట్లాడినప్పుడు మనము వారి ప్రసంగాల్ని కూడా విని ఉంటాము. దీనిలో ఉన్నటువంటి పాఠము మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అయినప్పటికీ దేవుని వాక్యం ఎలాంటిదంటే, దానిని నీవు ఎన్నిసార్లు చదివినప్పటికీ నీవు సరైనటువంటి హృదయం కలిగినటువంటి వాడవై దేవుడు నీతో మాట్లాడాలని, తన వాక్యము ద్వారా నీకు తన యొక్క కృపను బయలుపరచవలనని, నీ యొక్క హృదయమును తాకవలనని నీవు ఆశించచ్చు, ఆయన యొక్క సన్నిధిలో వేచి చూచేటువంటి వాడవై ఉన్నట్లయితే, అది పాత వాక్యమైనప్పటికీ, పాత ప్రసంగమైనప్పటికీ, లేకపోతే మరి ఒకటి అయినప్పటికీ, విద్యాహీనుడు మాట్లాడినప్పటికీ, గొప్ప విద్య కలిగినటువంటి వాడు మాట్లాడిన దేని ద్వారానైనా సరే, దేవుడు నీ యొక్క హృదయమును తాకగలిగినటువంటి శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు మనము ఈ యొక్క విషయమును మరి ఒకసారి ధ్యానించుకుని చుండగా, మన యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యము జరుగునట్లుగా మనము ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే, దేవుడు తప్పనిసరిగా మన యొక్క హృదయాంతరంగంలో తన క్రియను జరిగించనై ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగములో 2 ఉపభాగములు ఉన్నవి. మొట్టమొదటి భాగం ఏంటంటే, రిబ్కా కమలలకు జన్మనిచ్చుట, ఆ ఇద్దరు బ్రదర్స్ ఎలాంటి వారు అనేటువంటి దానిని గురించి, వారు ఎదిగినప్పుడు ఎలాంటి వారైనారు, వారు ఎవరెవరి చేత ప్రేమించబడినారు, ఇలాంటి విషయాలను గురించి చెప్పబడినటువంటిది. ఇక రెండవది ఏంటంటే, ఈ ఇద్దరు బ్రదర్స్ ఎలాంటి వారు, వీరి దేవుని యొక్క దృష్టిలో ఏమి చేశారు, వీరు చేసినటువంటి కార్యములు ఎలాంటివి అనేటువంటిది చెప్పబడింది. సరే, మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, అది 24-28 వ్రాయబడినది. అక్కడ ఏమని ఉన్నదంటే, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కమలల వారు ఉండిరి. ఇక్కడ ఆమె అనేటువంటిది రిబ్కాను గురించి చెప్తున్నటువంటి విషయం. ఆమెకు ప్రసవ సమయానికి గర్భములో 2 బిడ్డలు ఉండినారు. మొదటివాడు ఎర్రడివాడిగా బయటికి వచ్చాడు. అతని ఒళ్ళంతా రోమ వస్త్రం వలె ఉండెను గనుక అతనికి యేసావను పేరు పెట్టారు. ఇది మొదటి వాడి గురించి చెప్పబడినటువంటిది. ఎర్రగా ఉన్నాడంట, ఒళ్ళంతా కూడా జుట్టు బాగా ఉండిందంట, కాబట్టి యేసావు అనేటువంటి పేరు అతనికి పెట్టినట్లుగా చెప్పబడుతున్నది. తరువాత తన సహోదరుడైనటువంటి యాకోబు అతని చెయ్యి ఏసావు మడుమును పట్టుకుని ఉండెను. అంటే బయటకు వచ్చే సమయంలో ఏసావు యొక్క మడుమును పట్టుకుని ఇతను బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతని పేరు ఏమని పెట్టారంటే యాకోబు అనే పేరు పెట్టడం జరిగింది. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకుకు 60 సంవత్సరముల వయసు ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉన్నది. ఈ దినాల్లో మనము 60 సంవత్సరాలంటే ఇక రిటైర్ అయిపోయేటువంటి వయసు అని చెప్పి మనము అంటూ ఉంటాం. ఆ దినాల్లో చాలా ఎక్కువ కాలం పాటు మనుషులు బ్రతుకుతూ ఉండేవారు. 60 సంవత్సరముల ప్రాయంలో ఇస్సాకుకు 2 బిడ్డలు జన్మించటం జరిగింది. ఇక ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసవేమో వేటాడుట ఎందు నేర్పరి అయ్యి అరణ్యవాసిగా ఉండేవాడంట. అంటే అరణ్యంలో ఉండటం, ఈ జంతువులను వేటలాడటం, వాటిని తినటం, ఇట్లాంటి దీనిలో అతను పెరిగాడు, సెటిల్ అయ్యాడు అని చెప్పబడుతూ ఉన్నది. యాకోబు అయితే సాధువై గుడారాల్లో నివసిస్తూ ఉండేవాడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇది ఒకే తల్లికి ఒకే కాన్పులో పుట్టినటువంటి 2 బిడ్డల గురించి చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం. చాలాసార్లు మనము ఒకే ఇంటిలో ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలకు రకరకములైనటువంటి వ్యామోహములు ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. కొంతమంది స్టడీస్లో బాగా అభివృద్ధి చెందాలని బాగా కష్టపడి చదివేటువంటి వారు ఉంటారు, కొందరు అసలు పట్టించుకునేటువంటి వారు ఉంటారు. వారిద్దరు కూడాను ఒకే తల్లిదండ్రుల పిల్లలై ఉంటారు. అదేవిధంగా కొంతమందికి కోపం ఎక్కువగా ఉండొచ్చు, కొంతమంది కోపం తక్కువగా ఉండొచ్చు, కొంతమంది సౌమ్యంగా ఉండవచ్చు, కొంతమందికి ప్రతీకారం తీర్చుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి డిఫరెన్సే తారతమ్యమే మనం ఏసావు యాకోబు ఇద్దరి మధ్యన చూస్తున్నాము. ఇస్సాకు కొంచెం మాంసం అంటే ఆశ ఎక్కువ, పెద్దవాడైపోయినట్టున్నాడు కాబట్టి తనది కొడుకు వేటాడి తెచ్చినటువంటి మాంసము తండ్రికి పెడుతూ ఉంటాడు అనుకుంటా. అందువల్ల మాంస ప్రియుడిగా ఏసావును ఎక్కువగా ఈయన ప్రేమిస్తూ ఉండేవాడు. ఇక మరి చిన్న కొడుకనో మరి లేకపోతే మరో కారణమో మనకి తెలియదు, కానీ తల్లి మాత్రము యాకోబు అంటే బాగా ముచ్చట పడుతూ ఉండేది, యాకోబును ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. ఇది వారి ఇంట్లో ఉన్నటువంటి సిట్యుయేషన్. ఇక ఎప్పుడు ఏం జరిగిందో అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటి అంశము. అదే రెండవ భాగంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ రెండవ భాగంలో ఏమని చెప్పబడిందంటే, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దారిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు యెదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయువనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ జరిగినటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పటిలాగానే ఏసావు అయితే వేటాడటానికి వెళుతూ ఉండేవాడు అనుకుంటా, లేకపోతే పొలంలోనికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఇతను ఒక దిన మందు పొలంలోనికి వెళ్ళాడు, బాగా కష్టపడి పనిచేశాడు, ఆకలి కొన్నాడు. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి తను ఆకలిగా ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో తమ్ముడు మంచి ఎర్ర ఎర్రగా కనపడుతున్నటువంటి ఒక కలగూర వంటకాన్ని తయారు చేస్తా ఉన్నాడు. మరి మంచి వాసన కూడా కొడతా ఉన్నదేమో మనకు తెలియదు, దాని రంగు అయితే మాత్రం మంచి అట్రాక్టివ్గా ఏసావుకి కనబడింది. బాగా ఆకలిగా ఉన్నాడు, రంగు బాగా ఉన్నది, తినటానికి ఆహారం రెడీగా అవుతున్నది. కాబట్టి తమ్ముడిని ఏమన్నాడంటే, ఆ ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి ఆ యొక్క వంటకు నాకు కొంత పెట్టరు అని అడిగాడు. అడిగితే యాకోబు కాస్త తలకాయలు మార్చే రకం పుట్టకతోటే వచ్చినట్టుంది. ఏమన్నాడంటే, అదును చూసి పదును పట్టడం అంటారే, అలాంటి మనిషి యాకోబు. ఏం చేశాడంటే, అన్నకు ఉన్నటువంటి ఆకలిని ఆసరాగా తీసుకొని, తాను నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మినట్లయితే అప్పుడు నీకు వంటకం పెడతాను అన్నాడు. అన్నగా తనకి వంటకాన్ని పెట్టొచ్చు, పెట్టలేదు. కానీ ఏం చేశాడంటే బేరం పెట్టాడు. దేనికి బేరం పెట్టాడు? జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కునేందుకు పెట్టాడు. దానికి ప్రతిగా ఇతను ఇచ్చేటువంటిది ఏంటి? అయ్యర్ర ఎర్రగా ఉన్నటువంటి కలగూర వంటకం అనేటువంటిది ఇతను ఇవ్వటానికి చూపాడు. ఇక ఆ సమయంలో ఏసావు బాగా ఆకలిగా ఉన్నాడేమో. ఇక తాను దేనికోసం దేనిని తాకట్టు పెట్టబోతున్నాడు, దేనికోసం దేనిని ఇవ్వబోతున్నాడు ప్రతిగా అనేటువంటి దానిని గురించి ఆలోచించలేదు. గాని తాను అలసట సమయంలో విసికినటువంటి వాడై, నేను చచ్చిపోబోతున్నాను, ఈ ఆకలితో చనిపోబోతున్నాను, ఇక నాకు ఈ యొక్క జ్యేష్ఠతో హక్కు ఎందుకు అనేటువంటి ఆ యొక్క తత్వం తనలోనికి వచ్చి తనేం చేశాడంటే, సరే నా జ్యేష్ఠత్వ హక్కు, ఇంక నేను చచ్చిపోతున్నాను, ఇంక ఇలా చచ్చిపోవటం ఎందుకు, నువ్వు తీసుకో అన్నాడు. తీసుకో అనగానే యాకోబు ఏం చేశాడంటే దానిని గట్టిగా బిగించాడు. అంటే ఏం చేశాడంటే దానిని లీగల్గా పెట్టించుకున్నాడు. పెట్టించుకున్న తర్వాత లీగల్గా బైండ్ అయిన తర్వాత అప్పుడు వంటకాన్ని తీసుకొచ్చి అన్నకు పెట్టాడు. అన్న బాగా ఆకలిగా ఉన్నాడేమో, తను చేసింది ఏంటి అనేటువంటి దాన్ని వెనక ముందు చూడకుండా చేసేసాడు. చేసిన తర్వాత పెట్టిన అన్నాన్ని తిన్నాడు, తాగాడు, లేచి వెళ్ళిపోయాడు. అయితే జ్యేష్ఠత్వపు హక్కు ఇప్పుడు ఎవరిదైపోయిందంటే ఏసావు దగ్గర లేదు, గాని యాకోబుకు వెళ్ళిపోయింది. ఈ విధంగా ఏసావు తనకి ఇవ్వబడినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును తాను తృణీకరించి అమ్మి వేసినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ అన్నదమ్ముల మధ్య సర్వసాధారణంగా జరగకూడనటువంటి ఒక అసాధారణమైనటువంటి లావాదేవీ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు యొక్క ఎర్రనైనటువంటి చిక్కుడు గాయల వంటకానికి, కలగూర వంటకానికి ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అన్నకు ఉన్నటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చేందుకు యాకోబు ఏ బేరం పెట్టకుండా అన్నే కదా అలసిపోయి వచ్చాడు, పొలం వెళ్ళాడు, పొద్దున్న నుండి సాయంత్రం దాకా పనిచేశాడు, తను సహజంగానే అలసిపోవటం అనేటువంటిది జరుగుతుంది, కాబట్టి నా వంటకంలో కొంత వంటకం తనకి పెడతాను అనేటువంటి ఉద్దేశం చేత, మరెవరో కాదు కదా మా అన్నే కదా అనేటువంటి ఉద్దేశం చేత తాను ఉచితంగా ఆ యొక్క వంటకం పెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే. అయితే తను ఆ విధంగా చేయలేదు. అంటే అన్న అనేటువంటి ఆ యొక్క విచక్షణ కూడా కోల్పోవటం అనేటువంటిది ఇక్కడ యాకోబుకు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. తాను పేరాసగలిగినటువంటి వాడిగా అయిపోయాడు, ఎవరు ఏమిటి అనేటువంటి ఆలోచన కోల్పోయినటువంటి వాడిగా అయిపోయాడు. ఇక అప్పుడు ఏం చేశాడంటే, నేను నీకు నమటకం పెడతాను, నీవు నాకు ఏమిస్తావు అని అడిగినట్లయితే అదో రకంగా ఉండేది. కానీ ఏమిస్తావనే చాయిస్ని ఏసావుకు వదిలిపెట్టలేదు, కానీ తాను దానికి ప్రతిగా ఏమి కోరుకుంటున్నాడో తానే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మి వేసినట్లయితే అప్పుడు ఈ వంటకాన్ని నీకు పెడతానని యాకోబు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు తానిచ్చేటువంటిది కేవలం ఒక చిన్న వంటకము, అది ఒక పూట తన అన్న యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటిది. కానీ దానికి ప్రతిగా అన్న యొద్ధ నుండి తాను కోరుతున్నటువంటిది ఏంటంటే ఆ అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కునే పూర్తిగా కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సమంగా ఉన్నటువంటిది, ఇప్పుడు ఈ రోజు నేను నీకు భోజనం పెడతాను, నేను కూడా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా నువ్వు అప్పుడు నీ దగ్గర భోజనం ఉన్నట్లయితే అది నాకు పెట్టు అని అంటే అది చాలా బాగుండేది. కానీ అలాంటిదేమీ ఇక్కడ యాకోబు అడుగుతున్నట్లుగా మనం చూడలేదు. చాలా పేరాసకు వెళ్ళిపోయాడు, జ్యేష్ఠత్వపు హక్కు అడుగుతా ఉన్నాడు. రెండవది ఏంటంటే ఎవరు ఏంటి ఎవరితో లావాదేవీ జరుపుతున్నాడు అనేటువంటిది కూడా మర్చిపోయాడు. ఈ విధంగా హృదయంలో పేరాశ ధనాపేక్ష అనేటువంటిది ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు అనేటువంటి విచక్షణను కోల్పోయేటువంటి వారై ఉంటారు. అన్నదమ్ముల మధ్యన ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎంతమంది మధ్యన ఇలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి. కొంతకాలం పాటు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు, అన్నదమ్ములుగా పెరిగినప్పుడు, వివాహం కానప్పుడు వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత వివాహాలు జరిగి ఎవరి కుటుంబం వారికి వచ్చిన తర్వాత రకరకములైనటువంటి లావాదేవీలు, ఎందరి మధ్యన పోట్లాటలు అనేటువంటివి, తగులాటలు అనేటువంటివి, కోర్టులకు వెళ్ళటం అనేటువంటిది, ఇంకా హీనమైనటువంటివి కూడా అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన జరిగేటువంటివి ఎన్ని మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణం ఏంటంటే పేరాశ అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే వారు విచక్షణను కోల్పోయినటువంటి వారై, ఏమండి నేను నా తమ్ముళ్ళని చెల్లెళ్ళని వీళ్ళందరినీ కూడాను నేనే కొంత చేరదీశానండి, వారందరికీ నువ్వు నేనే దారి చూపానండి. కాబట్టి మా తల్లిదండ్రుల పక్షంగా వచ్చినటువంటి ఆ యొక్క ఆస్తి ఇంకా వారికి నేను ఇవ్వాల్సిన అవసరం లేదండి, నేనే పెట్టుకుంటాను అని ఈ విధంగా చేసేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. కాబట్టి ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటిది అని మనం తెలుసుకునవలసి ఉన్నది. ఈ ధనాపేక్ష అనేటువంటిది ఉన్నట్లయితే, పేరాశ గనక నీలో ఉన్నట్లయితే, అది నిన్ను ఎలాంటిదిగా ఉంటూ ఉంటుంది. నీవు దాని యొక్క అడుగులలో అది ఏది చెప్తే దాని ప్రకారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వాడివై ఉంటా ఉంటావు. చివరకు జరిగేటువంటిది ఏంటంటే, వీటన్నిటినీ నీవు సంపాదించుకున్నప్పటికీ దానిని నువ్వు అనుభవించకుండగానే ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాడు కానీ నువ్వు నీ జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అయితే మనుషులు ఎంత బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారంటే, తోవు పుట్టుబల విషయంలో సహితము సరైనటువంటి అవగాహన లేకుండగా మేమంతా కలిసి పెరిగినటువంటి వారమే, ఒకే తల్లిదండ్రుల పిల్లలమే, ముందు వెనక పుట్టినటువంటి వారము అని న్యాయమైనటువంటి రీతిలో ఆస్తి పంపకాల విషయంలోనూ, ఆర్థిక లావాదేవీలు కానీ మరో లావాదేవీల విషయంలోనూ ప్రవర్తించేటువంటి వారుగా ఉండరు. ఇదే విధమైనటువంటి పరిస్థితిని ఈ ఒకే కంపులో పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్యన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యాకోబు ఈత విత్తనం వేసి తాటి విత్తనం లాగటం అంటారే, ఆ విధంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. తాను ఇచ్చినటువంటిది చిన్న కాయగూరగా వంటకము, అయితే దానికి ప్రతిగా తాను అడుగుతున్నటువంటిది జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. సాతానుడు మన యుద్ధ నుండి కూడా ఇదే విధమైనటువంటి రీతిలో వాడు మనకు అందించేటువంటిది ఏంటంటే, కేవలము టెంపరీ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అది కేవలము ఆ సమయమునకు నీకున్నటువంటి ఆ యొక్క తృష్ణను తీర్చేటువంటిదిగా ఉంటుంది, ఆ తర్వాత నేను వదిలేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. వాడిచ్చేటువంటిది కేవలము ఆ కలగూర వంటకము, అది ఎర్ర ఎర్రగా నీకు కనపడుతూ ఉంటుంది. ఆ ఎర్రగా కనపడినటువంటి దానిని బట్టి నువ్వు మోజుపడి దాని వెంట వెళ్ళి నీకు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛను తీర్చుకునవలనని, ఆకలిని తీర్చుకునవలనని, ధనాపేక్ష వలన ఆ ధనమును పొందవలనని, లేకపోతే నీ శరీరాశను నేత్రాశను నెరవేర్చుకునవలనని ముందుకు పరిగెత్తేటువంటి వాడుగా ఉంటావు. కానీ దాని యొక్క అంతము తర్వాత ఎలా ఉంటుందంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చివేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇది నీకు తెలిసినప్పటికీ, తెలియకపోయినప్పటికీ నువ్వు చేసేటువంటిది సాతాను విషయములో ఇదే. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది ఏంటంటే, చిన్న చిన్న విషయాలలో ప్రభువును అమ్మివేసేటువంటి వారు అనేక మంది లోకంలో ఉంటూ ఉంటారు. కొంతమంది తమ క్యారెక్టర్ని పాడు చేసుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. చిన్న చిన్న విషయములలో ప్రభువు నుండి దూరం అయిపోయేటువంటి విశ్వాసులు సహితము ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము ఎవరమైనప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ, అవిశ్వాసులమైనప్పటికీ, సాతాను మనలో మనకు కావలసినటువంటి విధముగా తాను ఆ వంటకాన్ని మనకు చూపించి మన అవసరతను బట్టి, మన నీడ్ని బట్టి మనలను మోసగించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మనం తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. పేరాస కలిగినటువంటి వాడు నీతి న్యాయాన్ని పక్కన పెట్టేసి దోపిడీ చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆ దోపిడీ కూడాను సొంత అన్ననే ఇక్కడ యాకోబు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ దినాల్లో గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి ఆ యొక్క స్కాలర్షిప్పులకు, ఆ రాయితీలకు ఆశపడి ఎంతమంది ప్రభువును అమ్మివేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నేను క్రైస్తవుడను కానండి అని నువ్వు చికాయితీ మీద రాసినట్లయితే నీకు ప్రత్యేకమైనటువంటి అన్ని సదుపాయములు ఉంటూ ఉన్నాయి. నీకు ప్రత్యేకమైనటువంటి విధంగా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు వస్తాయి, పదోన్నతులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే నీవు గనక క్రైస్తవుడును అని చెప్పినట్లయితే నీవు అదో గతికి పాలవుతూ ఉంటావు. అయితే ఈ యొక్క సమయంలో నీవు దేనిని ఎంచుకుంటూ ఉన్నావు? అనేక మంది ఏమండి వీటన్నిటిని కోల్పోయేటువంటిది ఎలాగండి, అది సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్పి అనేక మంది నేను హిందువుడను అని రాసుకొని అదే విధముగా కొనసాగేటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ ఎవడ చూడొచ్చారండి, నేను క్రైస్తవుని అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ హిందువుగా నేను మార్చుకున్నట్లుగా నా పేరు మార్చుకొని దానికి ఏదో ప్రొసీజర్ ఉన్నది, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి నేను హిందువుడనేనండి, నా పేరండి జాన్ బాబు కాదండి, నా పేరు తిరుపతి రావు అని మార్చుకున్నానండి, కాబట్టి నేను ఎస్సీగా మారిపోయానండి, ఈ విధంగా మరలా నేను కావలసినటువంటి గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి రాయితీలని పొందాలని అనుకుంటున్నానండి. ఇలా చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి నీవు ఎలాంటి వాడివై ఉన్నావు? నీ పేరు ఏమై ఉన్నది? నీవు రిజిస్టర్లో ఏ విధంగా నమోదయి ఉన్నావు? నీ పేరు ఎలా నమోదయి ఉన్నది? ఒకరోజు మా ప్రిన్సిపల్ నన్ను పిలిచి ఏమన్నాడంటే, ఏమండి మీరు బీసీసీగా ఉన్నారా లేకపోతే ఎస్సీగా ఉన్నారా ఏంటండి అన్నాడు. అంటే నేను బీసీసీగానే ఉన్నదండి, నా పేరు నమోదయి ఉన్నది అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నాడంటే, అలాగా ఎందుకంటే క్రైస్తవులు అనేక మంది యొక్క పేర్లు మామూలుగానే ఉంటాయి అనుకోండి, కాకపోతే ఏంటంటే రిజిస్టర్లోకి వచ్చేటప్పటికి ఎస్సీగానే ఉంటున్నది. ఇదిగో పలానా ఆయన పలాని స్థలంలో చేస్తున్నాడు కదా, ఆయన ఇలాగే ఉన్నాడండి, ఇంకో స్థలంలో ఇలాగే చేస్తున్నాడు కదా, ఆయన కూడా ఎస్సీగానే ఉన్నదండి, అందుకని అడుగుతున్నానండి అని అడిగి ఆ విషయం నేను విన్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఈ రాయితీలను బట్టి, సాధారణ చూపుతున్నటువంటి ఈ వివక్షను బట్టి ప్రభుత్వాలు కూడాను ప్రజలను మోసగిస్తూ, ప్రజలను అటు వెళ్లకుండా చేసేందుకు కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ నియమ నిబంధనలన్నీ కూడాను రూపొందించినటువంటి వారై, ప్రభు యొద్దకు వెళ్లకుండా, ప్రభు బిడ్డలము అని చెప్పుకోకుండా వారు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే నువ్వు నిజంగా ప్రభుని ఎరిగినటువంటి వాడవైతే, ప్రభుతో నడిచేటువంటి వాడవైనట్లయితే, ఆయన యొక్క నీతి నియమములకు కట్టుబడి ఉన్నటువంటి వాడవైనట్లయితే, అప్పుడు నీవు ప్రజల ఎదుట ప్రభువును ఒప్పుకునేటువంటి వాడవై, నీ రిజిస్టర్లో సహితము నీవు క్రైస్తవుడను అని చెప్పుకునేటువంటి వాడవై ఉంటావు. ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు యోసేపుతో నేడు నాతో ప్రమాణము చేయుమనెను అని చెప్తున్నాడు. ఈ లావాదేవీల్లో నీ జ్యేష్ఠతూపు హక్కును నాకు అమ్మి వేసినట్లయితే నా వంటగాన్ని నీకు పెడతాను అన్నాడు. అయితే యాకోబు అంతటితో వెంటనే ఆ వంటకాన్ని పెట్టేయలేదు. ఏమంటున్నాడంటే, నాతో ప్రమాణము చేయి అప్పుడే నేను పెడతాను అంటున్నాడు. అంటే లీగల్గా నువ్వు బైండ్ అయితేనే అది నీకు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. చూసారా, తమ్ముడు అన్న వీరిద్దరి మధ్యన ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఈ లీగల్గా బైండ్ అవటం వరకు వచ్చింది. అది కూడా దేని మధ్యన, కేవలము వంటకమునిచ్చి జ్యేష్ఠత్వపు హక్కును కొనే దీని విషయంలో. యాకోబు ఏ విధమైనటువంటి కుటిలంగా ప్రవర్తిస్తున్నాడో, ఏ విధమైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వాడిగా ప్రవర్తిస్తున్నాడో యాకోబు విషయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అవసరతను బట్టి డిమాండ్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అదే లబ్ధి పొందేందుకు ఆసరాగా తీసుకొని మనము మనుషులను దోచుకోవాలని చూచేటువంటి ఆ యొక్క తత్వం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. మనకందరికీ తెలిసిన విధంగా కోవిడ్ అనేటువంటిది వచ్చిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్కి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, అది లేకపోయినట్లయితే చనిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ దినాల్లో. కాబట్టి సిలిండర్స్కి, ఆక్సిజన్ సిలిండర్స్కి 50 రూపాయలు అమ్మేటువంటి దానికి అనూహ్యంగా ఒక్కసారిగా వేలల్లోకి వెళ్ళిపోయింది అది. దానితో ఇదే ఆసరాగా తీసుకొని సిలిండర్స్ని ఎంతో ద్రవ్యానికి అమ్ముకుంటూ లబ్ధి పొందాలని చూసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ విధంగా మానవత్వాన్ని వదిలివేసేటువంటి పరిస్థితికి మనుషులు వెళ్ళిపోగలరు. ధనాశ అనేటువంటిది, పేరాశ అనేటువంటిది మనుషుల్ని ఏ స్థితికైనా సరే తీసుకుని వెళ్ళగలదు. కొంతమంది డాక్టర్ల గురించి నేను విన్నాను, ఏమండి ఆ డాక్టరు ఇంత డిమాండ్ చేశాడండి, ఆయన డిమాండ్ చేసినటువంటిది ఇదిగో ఆ డబ్బు ఇలా ఇస్తా ఉన్నారండి, అక్కడ పేషెంట్ చనిపోయాడండి. ఈ డాక్టర్ ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడండి, పేషెంట్ అక్కడ చనిపోయి ఉన్నాడండి, ఇలా జరిగిందండి అని కొంతమంది డాక్టర్ల గురించి చెప్పడం నేను విన్నాను. అంటే వారు దేనికోసం బ్రతుకుతున్నారంటే, మనుషుల యొక్క ప్రాణాల కోసం బ్రతకట్లేదు కానీ వారు వృత్తిరీత్యా అలాంటివి చేయకూడదు కానీ చేసేటువంటి వారుగా అయిపోయారు. ఎందుకంటే డబ్బు అనేటువంటిది వారిని ఆ విధంగా డ్రైవ్ చేస్తూ ఉన్నది. కొంతమంది వారు చిన్న స్థితి నుండి పైకి వచ్చినటువంటి వారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది దేవునికి నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నది. అదే విధముగా ఈ లోకంలో నాలాంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి కూడా నాకు చేయగలిగిన శక్తి ఉన్నంత మేరకు వారికి సహాయం చేసేటువంటి వాడినై నేను ఉండాలి అనేటువంటి ఆ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా వదిలివేసి వారు చిన్న చిన్న వాటి వద్ద పేదలైనటువంటి వారితోనూ, నిరాధారులైనటువంటి వారితోనూ బేరసారాలు సాగిస్తూ, పట్టుబట్టి తమ ద్రవ్యాన్ని అదే విధంగా ఉంచుకోవాలని చూసేటువంటి వారు కొందరు ఈ లోకంలో ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు నీ చేయిని విడిపించి ఉన్నటువంటి మొత్తాన్ని కూడాను క్రింద పడేలాగా చేయగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నాడు. నీవు ఒకప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో దేవుడు నిన్ను పైకెత్తి ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించాలని చూసినట్లయితే నీ శక్తిని బట్టి, నీ యుక్తిని బట్టి, నీకున్నటువంటి మేధస్సును బట్టి పైకి వెళ్ళిపోయావని నువ్వు తలంచినట్లయితే దేవుడు నిన్ను క్రింద ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడానికి దేవుడు తాను వెనుకాడేటువంటి వాడు కాడు. అయితే నీవు దానిని గమనించుకొని ఆయన ఆ విధంగా చేయకముందే నీ యొక్క పరిస్థితిని చక్కబెట్టుకున్నట్లయితే నీవు ధన్యుడవు. మోసగించేటువంటి వ్యక్తి మోసగించబడేటువంటి వాడిని అవకాశం దొరకగానే లీగల్గా లేకపోతే మరో విధంగా బిగించేసేటానికి ట్రై చేస్తూ ఉంటారు. వ్యాపారాల్లో సాధారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అవతలి వారి దగ్గర నుంచి చౌక రేట్లో వస్తూ ఉన్నది అని అనగానే వెంటనే ఆ రేటులో కాగితం మీద రాయించేసుకుంటానికి వీళ్ళు యువతులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది రాసినట్లయితే లీగల్గా బైండ్ అయిపోతారు కాబట్టి తప్పనిసరిగా అదే రేటుకి ఇవ్వవలసి వస్తుంది. లేకపోయినట్లయితే ఈ రాత్రి గడిచిపోయినట్లయితే రేపొద్దున వచ్చి మళ్ళీ ఇంకెంతో డిమాండ్ చేస్తాడు వాడు అనేటువంటి ఉద్దేశం చేత ఈ విధంగా లీగల్గా లేకపోతే మరో విధంగా బిగించేటువంటి తత్వం మోసగించేటువంటి వారికి ఉంటుంది. సాతానుడు కూడా ఇదే విధంగా మనలను చేసేటువంటి వాడై ఉంటాడు. వాడికి అవకాశం దొరకగానే మనలను మోసగించేయటానికి వెంటనే ఏదో ఒక తప్పిదం చేయించేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది ఏంటంటే యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును ఏ విధంగా ట్రీట్ చేశాడు, ఏం జరిగింది అక్కడ ఎలా చేసి ఉండొచ్చు తాను, కానీ అలా చేయకుండా ఏం చేశాడు, ఎందువలన చేశాడు అనేటువంటి దాని గురించి మనం ఆలోచించాం. ఇక ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటిది ఏంటంటే ఏసావు ఏం చేశాడు. యాకోబు తాను ఆ విధంగా లావాదేవీని తీసుకుని వచ్చినప్పుడు, లీగల్గా బైండ్ ఓవర్ అవ్వాలని చెప్పినప్పుడు, ఆ తర్వాత మిగిలినటువంటి కార్యక్రమంలోను ఏ విధంగా దాని ముందుకు ప్రొసీడ్ అయ్యాడు, ఎందుకు ప్రొసీడ్ అయ్యాడు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఇక్కడ ఏసావు అలసినటువంటి వాడై పొలం నుండి ఆకలితో ఇంటికి తిరిగి వచ్చాడు. తన అవసరత అంటే ఆ సమయంలో తనకున్నటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటి ఆకర్షణీయంగా కనపడుతున్నటువంటి ఆహారము తన తమ్ముడు వండాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఏసావులో అవసరత ఉండింది. ఆ అవసరతను తీర్చగలిగినటువంటి అవకాశము అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేటువంటిది అక్కడ ఉన్నది. ఆ తర్వాత మూడవది ఆకర్షణీయంగా ఫుడ్ అనేటువంటిది కనపడటం జరుగుతూ ఉన్నది. దీనికి తోడు కొంత వాసనలు కూడా మంచిగా దట్టించే విధంగా మసాలా గిసాలా వేసి వండాడేమో యాకోబు మనకి తెలియదు. అయితే ఇక్కడ మూడు విషయాలు మాత్రం మనకి కనబడుతున్నాయి, అవసరత, అవైలబిలిటీ, మూడవది ఆకర్షణీయంగా కనపడటం అనేటువంటిది. సాతానుడు మన యొక్క జీవితములలో ఎన్ని కాంబినేషన్స్ అయినా కానీ సృష్టించగలిగినటువంటి వాడై ఉన్నాడు. నిన్ను గురించి నీకు తెలిసిన దానికన్నా, నన్ను గురించి నాకు తెలిసిన దానికన్నా వాడికి మరీ ఎక్కువగా తెలుసు. నీవు ఏ గుచ్చు వేస్తే తొందరగా పడతావో వాడికి తెలుసు. నీకు ఏదంటే ఎక్కువ ఇష్టమో వాడికి తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వాడుగా రకరకములైనటువంటి కాంబినేషన్స్ని, పర్మిటేషన్స్, వీటన్నిటిని కల్పించి నిన్ను ఏదో విధంగా బోల్తా కొట్టేవాడిగా, నన్ను ఏదో విధంగా బోల్తా కొట్టించేవాడిగా వాడు తన కార్యక్రమాన్ని వెనుక నుండి నెమ్మదిగా నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది కొన్నిటిని మక్కువ పడేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది సిగరెట్లకు బానిసైపోయినటువంటి వారు ఆ సిగరెట్లను వదలలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. వాళ్ళని ఎలా బోల్తా కొట్టించాలో మళ్ళీ సిగరెట్ తాగేలాగా సాతానికి బాగా తెలుసు. త్రాగుడు అనేటువంటిది కూడా ఇదే విధమైన కోవకు చెందింది. శరీరాశ అనేటువంటిది కూడాను ఇంతకు మించినటువంటి శక్తివంతమైనటువంటిది. కొంతమంది దాని నుండి నేను విడుదల పొందానండి అని అంటూ ఉంటారు. అయితే అజాగ్రత్తగా ఉండటం వలన, ప్రభుతో నడవలసినటువంటి రీతిలో నడవకపోవటం వలన తమ ఇష్టానుసారంగా ప్రవర్తించటం వలన, సాతానుకు కొంత మొగ్గు చూపటం వలన మరలా గట్టర్లోనికి వెళ్ళిపోయినటువంటి వారై తమ జీవితములను, ఆత్మీయ జీవితములను పాడు చేసుకున్నటువంటి వారు అనేక మంది నాకు తెలుసు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనలను గురించి మనకు తెలిసినటువంటి విషయముల కన్నా సాతానుకు మరీ ఎక్కువగా తెలుసు మన గురించి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనకి అక్కడ ఆపద పొంచి ఉన్నది, లేకపోతే ఊరి ఎడ్డి ఉన్నాడు సాతానుడు అని తెలిసినప్పుడు దాని నుండి మనం వెనుకకు వెళ్ళిపోయేటువంటి వరంగా ఉండవలసి ఉన్నది. అవసరతను తీర్చుకునేటువంటి స్వభావం మనిషికి ఉన్నటువంటి స్వభావం. అయితే దేవుడు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి వీటి విషయమే ఉంచాడు. అంటే మన అవసరతను తీర్చుకునేటువంటి విషయంలో ఏ నియమాలని, నిబంధనల్ని మనం పాటించాలి అనేటువంటి దాని విషయము ఆయన కొన్ని సంగతులను మనకి ఇవ్వటం జరిగింది. వాటిని ఉల్లంఘించటం అనేటువంటిది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. యాకోబు ఏసావుల కాలంలో ఈ జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటి దానిని గురించి అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క స్టేటస్ ఏంటంటే, జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు కుటుంబం యొక్క నాయకత్వాన్ని పొందుతూ ఉండేవాడు. అదేవిధంగా తండ్రి తదుపరి న్యాయ నిర్బంధానికి సంబంధించినటువంటి ఆ బాధ్యతలు తనకు సంక్రమిస్తూ ఉండేవి. అది ఆ దినములలో జ్యేష్ఠునికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ అయి ఉన్నది. అయితే ఇలాంటి ప్రివిలేజ్ని ఏసావు వదిలివేసుకున్నాడు. దేని కొరకు అంటే, కేవలము ఒక పూట భోజనము నిమిత్తము. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏసావు ఆ విధమైనటువంటి తప్పైన నిర్ణయము ఎందువలన తీసుకున్నాడు అనేటువంటిది. దాని కారణం ఏమని మనకి తెలుస్తున్నదంటే, ఇక్కడ తాను ఆ సమయములో అలసి ఆకలిగా ఉన్నాడు, అలసిపోయినటువంటి వాడిగా వచ్చాడు, ఆకలిగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అలసినటువంటి సమయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి సరైనటువంటివిగా ఉండవు. ఆఫీసు నుండి సాయంత్రం పూట బాగా అలసిపోయి రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సమయంలో ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఏదో ఒక విషయం చెప్పి నీకు పోరు పెడుతూ ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి సరైనటువంటి విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నీవు మనసులో సరైనటువంటి నెమ్మది కలిగినటువంటి వాడుగా లేవు. కాబట్టి ఆ సమయంలో తొందరపడి చేసేటువంటి చేష్టలు అనేటువంటివి, పలికేటువంటి మాటలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనం కొందరిని అడిగినట్లయితే, ఏమయ్యా ఎందువల్ల అలా చేసావయ్యా, నువ్వు ఎప్పుడు అలా చేస్తూ ఉండేవాడు కాదే అని అంటే, ఆ సమయంలో నేను తిరిగి తిరిగి వచ్చానండి, ఆ ఎండలో పడి ఆ టైంలోనండి ఏదో వీళ్ళంతా మాట్లాడేటప్పటికి కొంచెం నోరు జారి ఏదో మాట్లాడానండి, ఇలాంటి విషయాలు చెప్పేటువంటి వారు ఉంటారు. ఇది మనకందరికి పరిచయం అనేటువంటి విషయమే. కాబట్టి మనము కొంత జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అనేటువంటిది మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని మార్చగలిగినటువంటిదై ఉంటూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో కూడా మనము సరైనటువంటి నిర్ణయాల్ని తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అవి కొన్ని మనం చూద్దాము. ఒకటి, ఫైనాన్షియల్ నీడ్ అనేటువంటిది. డబ్బు విషయంలో అవసరత కలిగినట్లయితే మనుషులు తప్పిదం చేసేటువంటి వారై ఉంటూ ఉంటారు. నాకు డబ్బు అవసరం వచ్చిందనుకోండి, దాదాపు ఒక 4 లక్షల రూపాయలు అవసరం వచ్చిందనుకుందాం. దాన్ని ఇవ్వగలిగేటువంటి వారెవరా అని నేను ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ, బ్యాంక్స్ గానీ, లేకపోతే స్థితిమంతులైనటువంటి నాకు తెలిసినటువంటి వారెవరైనా ఉన్నట్లయితే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే నేను ఆ యొక్క అవసరతను తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క అవసరతను వారు ఆసరాగా తీసుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, యాకోబు ఏ విధంగానైతే చిన్న వంటకాన్ని ఇచ్చి జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేశాడో అదే విధమైనటువంటి ప్రణాళికలు, వ్యూహాలు రచించేటువంటి వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. అంటే సమయంలో ఎంతో ఎక్కువ వడ్డీ రేటుకు డబ్బు ఇస్తామని చెప్పేటువంటి వారు, మనకు ఇంకా ఏ విధమైనటువంటి ఆధారం లేక దానికి ఎస్ అని సంతకం పెట్టి డబ్బు తెచ్చుకొని గడిపేటువంటి వారం గాను, ఇక అది గడుస్తున్న కొందిని రోజు రోజు మన మనసులో ఆందోళన అనేటువంటిది, ఆ డబ్బును మనం తిరిగి ఇచ్చి వేయలేనటువంటి పరిస్థితి, దాంతో ఇంకా కృంగిపోవటం అనేటువంటిది, చివరికి మనం ఏమైపోతాం కూడా తెలియనటువంటి పరిస్థితి అనేటువంటిది చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది చాలా దౌర్భాగ్యులైనటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, డబ్బు అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఆ డబ్బుకు ప్రతిగా ఆ మనుషులనే దోచుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. వారితో శారీరకమైనటువంటి సంబంధాలు పెట్టుకొని వారిని ఆ విధంగా వాడుకునేటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారికి డబ్బు అవసరత ఉండింది, ఆ అవసరతను వీరు ఎలా తీర్చుకుంటున్నారంటే వారితో శరీర సంబంధాలు పెట్టుకొని వారి యొక్క క్యారెక్టర్ ను కూడా పాడు చేయడానికి వెనకాడినటువంటి వారు ఉంటుంటారు. కాబట్టి డబ్బు యొక్క అవసరత నీ యొద్ద ఉన్నట్లయితే కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది, నువ్వు తప్పటడుగు వేయగలవు ఈ విషయంలోనైనా సరే. ఇదే విధంగా శరీర ఇచ్చ అనేటువంటిది, నేత్రాస అనేటువంటిది, జీవపు డంభం అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనలను పక్కకు లాగేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. శరీర ఇచ్చలు ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళని అదుపులో ఉంచటం అనేటువంటిది చాలా కష్టం అండి. కొంతమంది నేను చూచాను, వారు మనుషులా లేకపోతే జంతువులా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇచ్చ అనేటువంటిది ఎటువంటిదంటే వరసావాయి లేదు, వారు చేసేటువంటి పనులకు ఒక అదుపు అనేటువంటిది లేదు, వారు మాట్లాడేటువంటి మాటలు అదుపులో లేనటువంటి మాటలు, కేవలము ఏదో కొంత చదువుకున్నటువంటి వారు అన్నటువంటి ఇది మాత్రం కొంతమంది వద్ద ఉంటుంది. కానీ ఆ చదువు వారిలో తెరిచినటువంటి పరివర్తన, వారిని నిలకడగా ఉంచగలిగినటువంటి స్థితి మాత్రం వారిలో కనిపించదు. ఈ విధంగా శరీర ఇచ్చలు అనేటువంటిది మనుషులలో ఉన్నట్లయితే అప్పుడు మనం తప్పట అడుగులు వేసేటువంటి వారంగా ఉండగలము. అదే విధమైనటువంటిది నేత్రాస అనేటువంటిది, కొంతమందికి నేత్రాసలు తీర్చుకోలేనటువంటి ఎంతో ఉబలాటం. ఈ తిరణాలకు వెళ్లేటువంటి వారు, జాతరలకు వెళ్లేటువంటి వారు, సినిమాలకు వెళ్లేటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ వీళ్ళ నేత్రాసలు తీర్చుకోనాలనేటువంటి ఉద్దేశంతోనే చాలా మందికి అక్కడికి వెళ్లేటువంటి వారు ఉంటుంటారు. కొంతమందికి జీవపు డంభం అంటే బడాయి పోవటం అంటారు, చూసారా అదనమాట. వీళ్ళకి ఏంటంటే కొంత హెచ్చుగా ఇతరులతో పోల్చినప్పుడు వీరు బాగా ఉన్నతమైనటువంటి డబ్బు కలిగినటువంటి వారుగా కనపడాలని, లేకపోతే ప్రదర్శించాలనేటువంటి ఆశ ఉంటూ ఉంటుంది. వీరు కూడా ఊరిలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది వారికి స్థితి స్వతహాగా ఉండదు, అయితే వారు మాత్రం వారు గొప్పగా కనబడాలని ఆశిస్తూ ఉంటారు. అంటే మరో విధంగా చెప్పాలంటే వీళ్ళని మింగం ఎతుకులేదు, మీసాలకు సంపంగా ఉన్నంటారు, చూసారా అలాంటి పరిస్థితి అండి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో ఏదో చేయాల్సి వస్తుంది ఫంక్షను, అయితే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, అయితే వాళ్ళు చేసేటువంటి ఫంక్షన్ అనేటువంటిది ఇతరులని ఎవరన్నా చూస్తారు స్థితిమంతులు చేయటాన్ని, ఆ విధంగా ఆ లెవెల్లో ఉండేలాగా చేసేందుకు ఎక్కడ లేనటువంటి అప్పులన్నీ చేసి డబ్బు తీసుకొచ్చి ఆ తర్వాత అప్పులు అనేటువంటి ఊబిలో కూరుకుపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి జీవోపడంబం నీకున్నప్పటికీ నీవు వెనుకకు జారిపోయేటువంటి వాడుగా చేయబడగలవు, ఎందుకంటే నీకున్నటువంటి అవసరత అటువంటిది. మరొకటి ధనాపేక్ష అనేటువంటిది. ధనాపేక్ష నీలో ఉన్నట్లయితే అది సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటిది. ఈ ధనాపేక్షను నీవు ఆసరాగా చేసుకుని పేదలైనటువంటి వారిని దోచుకునేటువంటి వాడుగా నీవు ఉండగలవు. వాడికి ఉన్నటువంటిది, వాడు తినేటువంటిది ఏమిటి అనేటువంటి ఆలోచన కూడా లేకుండగా నీవు వారి యొక్క కష్టాన్ని దోర్చుకుని వాళ్ళని చూచినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలిగినటువంటి వాడనేటువంటి విషయాన్ని విన్నాడు మర్చిపోవద్దు. కొంతమంది అపాయం కలిగినప్పుడు లేకపోతే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా మారినట్లయితే ఆ సమయంలో తప్పులు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఊహించనది జరిగినప్పుడు కొంతమంది తప్పులు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారు అలా జరుగుతుందని ఊహించలేదు, ఆ విధంగా జరిగింది కాబట్టి ఆ సమయంలో తత్తరపాటుకు గురైనటువంటి వారై తప్పు అయినటువంటి నిర్ణయాలు తీసుకునేవారుగాను, వారు సంతకాలు ఎక్కడైతే పెట్టకూడదో లీగల్ డాక్యుమెంట్స్ మీద అక్కడ పెట్టేసేటువంటి వారుగా తొందరపాటులో ఉండేటువంటి వారు ఉంటారు. ఇదే విషయము మానసిక స్థిమితం అనేటువంటిది లేనప్పుడు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానసికంగా నువ్వు స్థిమితంగా లేకపోయినట్లయితే అప్పుడు నువ్వు తప్పులు ఎన్నైనా చేయగలవు, ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఇలాంటి వారిని మోసగించేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. తర్వాత విశ్రాంతి తగ్గినప్పుడు తప్పులు అనేటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. నీవు సరైనటువంటి రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉన్నట్లయితే, మితిమీరినటువంటి వర్కాలిక్గా పనిచేస్తూ ఉన్నట్లయితే పని యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటివిగా ఉండలేవు. ఆ సమయంలో ఏసావు ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నాడో నువ్వు కూడా అలాంటి తప్పు నిర్ణయము తీసుకునేటువంటి వాడుగా ఉండవచ్చు. తర్వాత కొంతమందికి తాము అత్యంత ప్రేమగా భావించేటువంటివి, ఆశించేటువంటివి అందుబాటులోకి వచ్చాయి అని తెలిస్తే ఇక వాటి వెంట వెనకాల పడతానే ఉంటారండి. కొంతమందికి ఎవరి దగ్గర ఏదో నగ ఉన్నట్లుగా చూసి అలాంటి నగ చేయించుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వీరికి ఆ స్తోమత అనేటువంటిది ఉండదు. ఇక దాంతో ఏం చేస్తారంటే భర్తల యుద్ధకు వెళ్ళి ఈ నగ నాకు కావాలి అని పోరు మొదలుపెట్టి ఇక పోరు అది చేయించే వరకు అది అలా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ కుటుంబం ఏమైపోతుందో, మేము అప్పుల్లో దిగబడిపోతామేమో, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువులకు మేము ఉపయోగించాల్సినటువంటి డబ్బు కొంత ఉన్నది, ఆ డబ్బంతా ఈ నగ కోసం పెట్టేసినట్లయితే ఇవి ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ మర్చిపోయి తప్పనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారుగా వారు తయారవుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది వెర్రి వాళ్ళు ఉంటుంటారు. వారికి అవసరం ఉండదు కానీ ఎక్కడో ఏదో చూస్తారు, అది కావాలని పట్టుబట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వెర్రితనం అనేటువంటిది ఉన్నట్లయితే అప్పుడు నువ్వు కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. సరైనటువంటి సమాచారం అందుబాటులో లేకపోయినట్లయితే అప్పుడు తప్పు అయినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు మనం. కొంతమంది తెలుసుకోవలసిన విషయాలు అన్నీ తెలుసుకోకుండా త్వరపడిపోయి ఏదో వారికి రావలసినటువంటి లబ్ధి చెయ్యి జారిపోతుంది అనేటువంటి యొక్క భ్రమతోటి భయముతోటి ముందుకు పరుగులెత్తి ఒళ్ళంతా కాల్చుకునేటువంటి వారిగా తయారవుతూ ఉంటారు. ఇది చాలామందికి ఒకసారి కాకపోతే మరోసారి అయినా సరే పరిచయం అనేటువంటి విషయమే. కొంతమంది విషయంలో తరచుగా జరిగేటువంటి విషయంగా ఇది ఉంటూ ఉంటుంది. ఈ విషయంలో మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది మధ్యవర్తులను బట్టి మోసపోయేటువంటి వారుగా ఉంటుంటారు. కొంతమంది మధ్యవర్తులను పెట్టుకుంటూ ఉంటారు. ఆ మధ్యవర్తులు ఏం చేస్తారంటే వారికి రావాల్సినటువంటి ప్రాఫిట్ గురించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి యువతల వాళ్ళకి సరైనటువంటి సమాచారము అందించరు. దానివల్ల వీళ్ళు సరైన సమాచారం పూర్తిగా రాబట్టుకోకుండానే, ఇతరమైనటువంటి ఎంక్వైరీస్ ఇవన్నీ సరిగ్గా చేసుకోకుండానే ముందుకు ఏదో అవకాశం జారిపోతుందని తొందరపడుతూ నిర్ణయం తీసేసుకొని ఆ తర్వాత మధ్యవర్తుల వల్ల మేము చెడిపోయామండి, ఇలా మమ్మల్ని నిండా ముంచేశారండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు మోమాట పట్టడం వల్ల కూడా మోసపోయేటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. బిజినెస్ ఫీల్డ్లో కొన్నిసార్లు ఇవి జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన ఆయన ఎవరో ఉంటాడు, ఆయనకు తెలిసినటువంటి బిజినెస్ మ్యాన్ ఎవరో ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే మనకు తెలిసినటువంటి ఆయన ద్వారా మన దగ్గరకు వస్తాడు. వచ్చి మనతో ఏదో బిజినెస్ డీలు జరిగించాలని చూస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ డైరెక్ట్గా మన దగ్గరికి వస్తే మనం ఎగిరి కాము. అయితే మనకు తెలిసిన వారి ద్వారా వచ్చినట్లయితే అప్పుడు మనం కొంచెం సుముఖత చూపి మనము లొంగేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఐసిలో కొంతమంది ఏజెంట్లు అనేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఈ ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు తెలిసినటువంటి వారి ద్వారా ఇతరులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను కాలేజీలో పనిచేస్తూ ఉండేవాడిని, నాకు తెలిసినటువంటి నాతో కలిసి పనిచేసేటువంటి ఒక లెక్చరర్ ఇంకా ఆయన ఉంటూ ఉండేవాడు. ఆ లెక్చరర్కి ఒక ఎల్ఐసి ఏజెంట్ తెలుసు. ఆ ఎల్ఐసి ఏజెంట్ ఆయన ద్వారా నా దగ్గరకు ఒకసారి వచ్చాడు. వచ్చి ఏంటండి మీరు ఎల్ఐసి కట్టారా అది ఇదన్నాడు. లేదండి అన్నాను. అరే చాలా సరైనటువంటి నిర్ణయం కాదండి, అది ఎప్పుడో మీరు కట్టి ఉండాల్సింది, ఇప్పటి వరకు మీరు కట్టలేదా, బికాజ్ ఈ పథకం అయితే చాలా బాగుంటుందండి, అదండి ఇదండి అని చెప్పాడు. చెప్తే అంతా అయిన తర్వాత నేను అన్నాను, ఏమండి నేను ఆలోచిస్తాను, ఆలోచించిన తర్వాత నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఇది అని తెలిసినప్పుడు నేను మీరేమి రావక్కర్లేదండి, నేనే మీ దగ్గరకు వచ్చి ఆ కాగితాల మీద సంతకం పెడతాను, ఎల్ఐసి పాలసీ తీసుకుంటానని చెప్పాను. అయిపోయింది. ఆ తర్వాత ఒకటి రెండు నెలల్లో మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ట్రై చేశాడు, ఇదే విధమైన సంభాషణ జరిగింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడోసారి వచ్చాడు రెండు నెలల తర్వాత, మళ్ళీ అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి సంభాషణ జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు చాలా లేట్ చేస్తున్నారండి, లేట్ చేసిన కొందరు మీరు ప్రీమియం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కాబట్టి ఇదిగోండి మీకు సరైనటువంటి పాలసీకి నేను చూస్తున్నాను కదా, ఏ కష్టం వచ్చినా సరే ఏ ప్రాబ్లం వచ్చినా సరే నా దగ్గరికి రండి అని కాగితం మీద ఏదో టిక్ చేసేసి ఆయనే ఇదిగోండి సంతకం పెట్టండి అన్నాడు. ఇదేంటండి అన్ని టిక్కులు చేసింది మీరే పెట్టేయండి ఆ సంతకం కూడా అన్నాను. నేను చెప్పాను ఏమంటే మీరు రావద్దు, ఇంకోసారి నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మీ దగ్గరే పాలసీ తీసుకుంటాం అనేటువంటిది జరగదు, కాబట్టి నా దగ్గరికి రావద్దు, నన్ను గురించి నేను ఆలోచిస్తాను, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, మీరు వెళ్ళండి, నాకు అవసరం పడినప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. ఇంకోసారి నా దగ్గరకు వచ్చినట్లయితే మాత్రం ససేమిరా, మీ దగ్గర మాత్రం పాలసీ తీసుకోవటం అనేటువంటిది జరగదు మీ ద్వారా, కాబట్టి మీరు నా దగ్గరికి రావద్దని పంపించి వేశాను. ఈ విధంగా మధ్యవర్తుల ద్వారా వచ్చేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు, ఎందుకంటే వారి యొక్క మార్గాన్ని సుముఖం చేసుకునేందుకు మధ్యవర్తుల ద్వారా వచ్చేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొందరు చదువులు దూచి మోసపోయేటువంటి వారు ఉంటారు, అందం దూచి మోసపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి ఇంకా ఇతర ఆస్తిపాస్తులను చూచి మోసపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఒక ఆయన నాకు తెలుసు, ఆయన తన కుమార్తెకు వివాహం చేయాలని అనుకున్నాడు. సరే ఆయనకు ఎవరో ఒక ఆయన సంబంధం చేసినట్లున్నారు. ఆ సంబంధం ఇంక ఎలాంటిది, అతను ఎలాంటోడు, ఏంటి అనేటువంటిది ఎంక్వైరీ చేయకుండానే అతను ఏంటండి చేసేటువంటిది అంటే అతను సర్జన్ అండి అని చెప్పారంట. కాబట్టి వెంటనే ఏం చేశాడంటే డేట్ ఫిక్స్ చేసేసాడు, పెళ్లి పెట్టేసాడు, పెళ్లి చేసేసాడు, అంతా అయిపోయింది. అయిపోయిన దగ్గర నుంచి ఇక అప్పటి నుంచి మొదలైంది అసలైనటువంటి కథ. రోజు ఈ పిల్లకి నరకం, ఇక వాడికి లేనటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనేటువంటిది ఏది లేదట. ఈ పరిస్థితుల్లో ఆ పిల్ల అక్కడ బిగుసుకుపోయింది. ఇప్పటి నుంచి మనస్తాపన చెందుతాడు, నేను తొందరపడ్డాను. ఎందుకు తొందరపాటు అని అంటే అతను ఏదో హోదాలో ఉన్నాడు, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని బాగా పోషించుకోగలడు, పిల్ల కూడా బాగా సుఖపడతాదని ఏదో ఆలోచించి ఆ విధంగా వెంటనే త్వరపడి నిర్ణయం తీసేసుకుని పెళ్లి చేశాడు. ఇక ఆ తర్వాత కింద మీద బడి ఆ పిల్ల నా ఇంట్లోంచి మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇక ఆ తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే మనము మోసపోయేటువంటి విషయాలు జీవితంలో ఎన్నో ఉంటూ ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఏ విధంగానూ ఏ విషయంలోనూ సరైనటువంటిది కాదు. నీవు అప్పటికప్పుడు తీసుకోవలసినటువంటి నిర్ణయములు, తీసుకోవలసినటువంటి సందర్భములు చాలా తక్కువగా ఉంటాయి. మిగిలినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిట్లోనూ కూడాను మనం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆలోచించి నిర్ణయములు తీసుకునేటువంటి వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా మీరు గనక విశ్వాసులైనట్లయితే ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలను తీసుకునేటువంటి వారై ఉండాలి. ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 32వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఏసేవు నేను చావబోతున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను అని రాయబడినది. ఇక్కడ ఏసేవు చావబోతున్నాను అంటున్నాడు. తనకున్నటువంటి ఆకలి వల్ల తను చావబోతున్నట్లు ఏసేవు భావించినట్లు ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఒక పూట ఆకలి కొంటే చనిపోయే వారు ఎవరూ లేరండి. అయితే ఇక్కడ ఏసేవు తన ఆకలిని తీర్చుకోవటం అనేటువంటి దానికి, తర్వాత జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటానికి, రెండింటి మధ్యన తాను నిర్ణయాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఏది ఎన్నుకోవాలి అనేటువంటి దాని విషయంలో నిర్ణయాన్ని తీసుకునివలసి వచ్చినప్పుడు తాను ఏం చేశాడంటే తన ఆకలిని తీర్చుకున్నటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిదిగా భావించాడు. ఎందుకంటే అది తీర్చుకొనకపోయినట్లయితే తను చనిపోతాడు అన్నట్లుగా భావించి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటం అనేటువంటిది జరిగింది. ఇందువల్ల చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంలో పెద్ద తప్పిదం అనేటువంటిది ఏసేవు చేయటం జరిగింది. తొందరపాటులో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి అనర్థకాలు, పొంచి ఉండేటువంటి ప్రమాదాలు అనేటువంటివి ఉంటుంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి తప్పటడుగులు వేస్తూ ఆత్మీయంగా తొలగిపోయేటువంటి నిర్ణయాలు తీసుకునటానికి ఏమాత్రం వెనుకాడేటువంటి వాడుగా ఉండడు. ఇదే విధంగా అవసరతలో ఉన్నటువంటి వ్యక్తి కూడా, లేకపోతే ఇచ్చకు గురైనటువంటి వ్యక్తి కూడా తనకు ఆ సమయంలో ఉన్న ఆ ఇచ్చను, లేకపోతే అవసరతను తీర్చుకోవటం అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటిదిగా భావిస్తాడు. కానీ ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాల గురించి తాను ఆలోచించేటువంటి వాడుగా ఉండడు. ఇక్కడ ఏసావు ఎప్పుడైతే తన ఆకలిని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడో, యాకోబు పెట్టినటువంటి షరతు అయినటువంటి లీగల్గా బైండ్ ఓవర్ అవ్వటం అనేటువంటి దాని గురించి తాను ఆలోచించలేదు. తాను ప్రమాణం చేశాడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటానికి, ఆ తర్వాత దానిని కొనసాగిస్తూ తాను పెట్టినటువంటి భోజనమును తిని జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించి అమ్మివేసినటువంటి వాడై తాను లేచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తృణీకరించుట అనేటువంటి మాట వాడబడినట్లుగా మనం చూస్తున్నాము. దాని అర్థం ఏంటంటే నీదైనటువంటి దానిని నువ్వు బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా వద్దని చెప్పి వదిలివేయటం అనేటువంటి మీనింగ్ ఇక్కడ వస్తూ ఉన్నది. దేవుడు మనకిచ్చే అవకాశాలను ఎన్నోసార్లు మనము తృణీకరించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణానుభవమును సహితము ఏసేపు ఏ విధంగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడో ఒక పూట భోజనం కోసం, అదేవిధంగా మనం సహితము దేవుడిచ్చినటువంటి రక్షణానుభవమును మనము తృణీకరించేటువంటి వారంగా ఉండవచ్చును. ఈ యాకోబు ఏసేవు కథ అనేటువంటిది అన్ని వర్గాలకు అందరికీ ఇది వర్తిస్తుందండి. ఇది లోక సంబంధమైనటువంటి వారికి వర్తిస్తుంది, అదేవిధంగా విశ్వాసులకు సహితము వర్తిస్తూ ఉంది. విశ్వాసులు చేసేటువంటి తప్పితములు బుద్ధిహీనమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయి, అదే విధంగా ఇక లోకస్తులు చేసేటువంటి వాటి గురించి మనం చెప్పనక్కర్లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ సంఘటన అనేటువంటిది వర్తించేటువంటిదే ఆత్మీయ రీతిగా. ఇక్కడ ఏసేవ పొందినటువంటిది తాను ఏదైతే ఆశించాడో, ఏదైతే పొందాలని అనుకున్నాడో, తాత్కాలికమైనటువంటి తన అవసరతను ఆకలిని తీర్చుకునగలిగాడు. అయితే ఏసేవ అదే సమయంలో పోగొట్టుకున్నటువంటిది ఏంటంటే అతి ప్రాముఖ్యమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును తాను పోగొట్టేసుకున్నాడు. ఫలితంగా జరిగింది ఏంటంటే తాను తన వంశం సహా జీవితాంతము శాపాన్ని అనుభవించవలసి వచ్చింది. చాలా మంది వారు తమ తాత్కాలికమైనటువంటి కోరికలను ఆశలను నెరవేర్చుకునటానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాటిని వదులుకునేటువంటి వారై ఉంటూ ఉంటారు. వారు ఆ సమయంలో ఆ తదుపరి విషయాలను గురించి ఆలోచించేటువంటి వారుగా ఉండరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏసేవ కూడాను తదనంతరం జరగనయ్యున్నటువంటి ఆ యొక్క పరిణామాల గురించి ఏనాడు ఆలోచించి ఉండడు. ఎందుకంటే తను తన వంశం సహా జీవితాంతము శాపాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది తనకు ఆ సమయంలో తెలిసి ఉండకపోవచ్చు. దాని కారణంగా కేవలము అలసిన వాడై రావటం వలన ఆ అలసిన సమయంలో తాను తీసుకొనకూడన్నటువంటి ఆ యొక్క నిర్ణయమును తీసుకునటం వలన, అది కూడా బేరీజు వేసుకునకుండగా తానిస్తున్నటువంటిది ఏంటి, తాను వదులుకున్నటువంటిది ఏంటి అనేటువంటి దానిలో సరైనటువంటి అవగాహన లేనటువంటి వాడై, అవగాహన కోల్పోయినటువంటి వాడై, తాను బుద్ధిపూర్వకముగా తనంతటి తానే తనకు రావలసినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఇదే విధంగా దేవుడిచ్చినటువంటి అవకాశాలని, రక్షణను పోగొట్టుకునేటువంటి మనము తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఏదైనా కొంత పొందితే పొందవచ్చునేమో, అయితే దానివల్ల వచ్చేటువంటి నష్టాలు చెప్పలేనన్ని ఉంటూ ఉంటాయి. కొందరు తమకు ఇవ్వబడినటువంటి అవకాశాలను గురించి ఆలోచించేటువంటి వారు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ఆ సమయంలో వారు ఏమాత్రము ఆలోచించకుండా పెద్దలు చెప్పినటువంటి మాటను వినపోవటం వలన, అనుభవజ్ఞులైనటువంటి వారు ఇచ్చేటువంటి సలహాలను తీసుకోపోవటం వలన వారి జీవితంలో ఆ అవకాశములన్నింటినీ కోల్పోయిన తర్వాత అప్పుడు నోరు కొట్టుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. నాకు ఎంతో మంది చెప్పారండి, మా ఇంటి వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు, అయితే నేను బుద్ధిహీనుడనే ఆ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను అని ఆ తర్వాత వారికి ఇక ఏ విధమైనటువంటి అవకాశం లేని సమయంలో ఏడ్చేటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటారు. ఇదే విధంగా రక్షణ విషయంలో సహితము జాప్యము చేసేటువంటి వారు చాలా ఆలోచించవలసినటువంటి సమయం వచ్చిందని మనం జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. కొంతమంది చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పెరిగినటువంటి వారు, వాక్యమును వింటూ పెరిగినటువంటి వారు, సత్యమును తెలిసినటువంటి వారు, ఏ విధంగా తమ జీవితంలో ముందుకు కొనసాగాలి, ఏ విషయములలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయములలో వారు వాక్యానుసారంగా నడుచుకోవాలి, సత్యం అంటే ఏమిటి అని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడాను బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ తమ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత ఎంతో కాలం జరిగిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుని తమకు మరి ఒక అవకాశం కావాలని ఆశించేటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటారు, కానీ జీవితంలో ఆ అవకాశములు తిరిగి వారికి వచ్చేటువంటివిగా ఉండవు. ఇక ఈ సమయంలో హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 12:16-17 వచనములను మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడేమని చెప్తున్నాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏసావు లాంటి భ్రష్టుడైనటువంటి వాడు ఎవరైనా మీ మధ్యలో ఉన్నాడేమో చూసుకోనండి అని చెప్పి భక్తుడు హెబ్రీయులకు వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకలా రాయవలసి వచ్చిందంటే, ఈ ఏసావు చేసినటువంటి పొరపాటు ఎటువంటిదంటే అంత గ్రేవ్ మిస్టేక్ చేశాడు. అందువలన మనలను దేవుని వాక్యం హెచ్చరించేటువంటిది ఏంటంటే, మనము నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి వారమై ఉండాలి. ఒకవేళ నిర్ణయం తీసుకునవలసి వచ్చినటువంటి ఆ సమయం సరైనది కాకపోయినట్లయితే, ఆ సరైనటువంటి సమయము వచ్చే వరకు మనం వేచి ఉండి జాగ్రత్త పడి మన నిర్ణయాలను తీసుకునేటువంటి వారమై ఉండాలి. కానీ తొందరపాట్లో నిర్ణయాలను తీసుకునేటువంటి వరముగా మనము ఉండకూడదు. అదే విధముగా అవగాహన లేనటువంటి అంశాలను గురించి నిర్ణయాలు తీసుకునేటువంటి వారమై మనము ఉండకూడదు. 17వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏసావును భ్రష్టుడు అని సంబోధించటం మనం చూస్తూ ఉన్నాము. భ్రష్టత్వం అనేటువంటిది ఒక చిన్న నిర్ణయం తీసుకోవటంలో, అయితే అది చిన్న నిర్ణయమే గాని బహు ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించినటువంటి నిర్ణయమై ఉన్నది. దానిలో బుద్ధిహీనంగా మనం నిర్ణయమును తీసుకున్నట్లయితే మనం భ్రష్టులము కాగలము. ఆ తర్వాత ఎప్పటికో ఏసావు తెలుసుకున్నాడు, ఆ యొక్క శాపాన్ని పొందుతూ ఉన్నప్పుడు తాను మాత్రమే కాదు తన కుటుంబము తన వంశమంతా కూడా శాపానికి గురైపోయిన తర్వాత అప్పుడు తెలుసుకొని కన్నీళ్లు విడచచ్చు అనే మాట వాడబడింది. శ్రద్ధతో వెదకినను అనేటువంటి మాట వ్రాయబడింది. మారు మనసు పొందటానికి అవకాశం కూడా దొరకకుండగా విసర్జింపబడెను. ఇక్కడ చూడండి, ఈ మాటలు ఎలాంటివో, కన్నీళ్లు విడిచాడు శ్రద్ధతో వెదకాడు, అయితే మారు మనసు పొందటానికి తనకి అవకాశం కూడా దొరకకుండా విసర్జింపబడినాడు. చాలా మంది జీవితాంతము అవకాశాలు వస్తూనే ఉంటూ ఉంటాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. రావండి, కొంతకాలం అయిన తర్వాత నీకు వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి పోతూ ఉంటాయి. నీకు యవనంలో వచ్చినటువంటి అవకాశాలు ముసలితనంలో రావు. అదేవిధంగా పిల్లవాడిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి అవకాశాలు పోగొట్టుకుంటే ఆ తర్వాత నీవు వాడి కోసం చూచినా గానీ అవి దొరకవు. మరి మన పరిస్థితి దినమందు ఎలా ఉన్నది? ఆ తర్వాత నీవు ఏడిచేటువంటి వాడుగా ఉంటున్నావా? శ్రద్ధగా వెతికేటువంటి వాడుగా ఉంటున్నావా? అయితే నీకు అలాంటి అవకాశం కూడా ఇక ఉండకపోవచ్చు. కాబట్టి దినమందు మనము ఈ ఇద్దరిని గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే కాన్పులో పుట్టినటువంటి వారు, ఒకరు మరి ఒకరిని ఏ విధంగా మోసగించినారు, ఒకరు మరి ఒకరి వలన ఏ విధంగా మోసపోయినారు, ఎందుకు మోసపోయినారు, ఎవరి తత్వం ఎలా ఉండినది, ఈ విషయాలన్నీ కూడాను మనము ఈ ఇద్దరిలో క్లియర్ గా చూస్తూ ఉన్నాము. ఈ ఇద్దరి నుండి మనము నేర్చుకునవలసినటువంటి ఆత్మీయాంశములు అనేటువంటివి ఎన్నో ఉన్నవి. కాబట్టి వీటిని మనం నేర్చుకున్నట్లుగాను ఆ నేర్చుకున్న పిమ్మట వాటికి కట్టుబడి ఉండి వాటి ప్రకారం మన జీవితంలో కొనసాగేటువంటి వారు ఉండునట్లుగా మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన తండ్రి, ఈ దినే ముందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి మేము వచ్చినాము. ఇద్దరు అన్నదమ్ములై ఉన్నారు, అయితే వీరు చేసినటువంటి తప్పిదములు మోసములు అనేటువంటివి, మోసము చేయట ఒకరిదైతే మోసగించబట్టు అనేటువంటిది మరి ఒకరిది. ఈ విధంగా ప్రభువు వీరి యొక్క జీవితంలో ఎంత కలత అనేటువంటిది వచ్చినది, ఆ తర్వాత ఒకరిని ఒకరు విడిచి వెళ్లిపోవలసి వచ్చినది. అంతేకాదు, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమే తీసుకున్న నిర్ణయమును బట్టి తానును తన వంశమంతయు ఏ విధంగా శపించబడినటువంటి వారైపోయినారో మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి మేము తీసుకునేటువంటి నిర్ణయములు సరైనటువంటిదిగా ఉంటున్నట్లుగా సహాయం చేయండి. మేము మా బుద్ధిహీనతను విడిచిపెట్టి మా ప్రక్క వారిని మా వల్లనే ప్రేమించడం మమ్మల్ని సరిచేసుకున్నట్టు మాకు నేర్పించు తండ్రి. సొంత అన్నయ్య అనేటువంటి వాడు ఆకలిగొని వచ్చినప్పుడు భోజనం విషయమై తనను వశపరచుకుని ఆ తర్వాత తనని మోసం చేసినాడు తండ్రి. ఈ విషయములన్నింటిలో మేము జాగ్రత్త కలిగి ముందుకు నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయము. అన్ని విషయంలో మీ తోడు నడిపింపును మాకు దయచేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.